ఋషిభ్యో గురుభ్యో నమః. ఓం నమో భగవతే రుద్రాయ. శివమయమైన సభా సదస్సుకు సవినయ నమస్సులు తెలియజేసుకుంటూ సూర్యుడు ఉదయించే దిక్కు బట్టి చెప్తున్నాడు. అంటే దిక్కులన్నీ ఎలా నిర్దేశింపబడ్డాయి? ముందు సూర్యుణ్ణి చూసి ఈయన ఈ దిక్కును ఉదయించాడు గనక తూర్పు అని నిర్ధారించుకున్న వెంటనే ఆగ్నేయం, ఉత్తరం, దక్షిణం, నైరుతి, పశ్చిమ అని చెప్పారు. కనుక దిక్కులన్నీ ఎవరి వల్ల చెప్పగలిగాం? ఆయన యొక్క ఉదయం వల్లే. ఆయనే లేకపోతే మనకు దిక్కు లేదనమాట, అది అర్థం. కనుక దిక్కులు ఎవరి వల్ల వచ్చాయి? ఆయన వల్ల వచ్చాయి. అయితే ఒక్క దిక్కులో కూర్చున్నాడు ఆయన? అలాగా ఆయన అలా మూల ఆ దిక్కులో కూర్చోబెట్టేయండి, మనం ఏ దిక్కుకైనా వెళదామని వెళ్ళిపోగలమా? ఆ దిక్కులో ఉదయించిన అన్ని దిక్కుల సేనల్ని పంపించాడు ఆయన. మామూలు చేతులు కావు, ఆ హిరణ్య బాహువుల్ని ఏ దిక్కుకైనా చాచగలిగే చేతులు ఆయనవి. అలాంటి హిరణ్య బాహువుల్ని చాచి సేనలన్నింటినీ నడపగలిగేటటువంటి దిశాంచపతయే నమః దిక్పతి అయినటువంటి వాడు, దిక్కులకు పాలకులకు పాలకుడైనటువంటి వాడు ఎవడో ఆ పరమేశ్వరుడు అని ఇక్కడ చెప్తున్నారు. దీనికి మనకు పురాణాల్లో బ్రహ్మాదయోయత్కృత లోకపాలాహ అనే మాట కనబడుతుంది. బ్రహ్మాది లోకపాలకులు కూడా ఆయన చేత నియమింపబడినటువంటి వారు. అందుకు సర్వకారుండైనటువంటి వాడు సర్వమిదం బ్రహ్మ విష్ణు రుద్రేంద్రాస్తే సంప్రసూయంతే. బ్రహ్మ విష్ణు రుద్రాదులందరికీ మూలమైన ఏ పరమాత్మ ఉన్నాడో ఆయనే సేనాని, దిశాంచపతి అని చెప్పబడుతూ కారణంతు ధ్యేయ సర్వైశ్వర్య సంపన్న శంభు అని మనకు శాస్త్ర ప్రమాణం. సర్వమునకు కారణమైనటువంటి వాడు, సర్వులకు ఏకైక ధ్యేయమైనటువంటి వాడు. ధ్యేయము అంటే ధ్యానింపదగిన వస్తువుని ధ్యేయము అంటారు. శివుడొక్కడే ధ్యాతవ్యుడు, మంతవ్యుడు, ద్రష్టవ్యుడు, శ్రోతవ్యుడు. మరి ఇతడు సదా నిధి ధ్యాసితవ్యుండు, శ్రోతవ్యుడు, ఆతండు, మంతవ్యుడు, ఆతండు, ద్రష్టవ్యుడు అని శ్రీనాథుడు పరవశించి చెప్తాడు కాశీఖండంలో. ఆయన ధ్యాతవ్యుడు, నిధిధ్యాసితవ్యుడు, ద్రష్టవ్యుడు, చూడదగిన వాడు, వినదగిన వాడు, మననం చేయదగిన వాడు, సర్వము ఆ పరమేశ్వరుడే. అందుకే సర్వ దేవతల చేత పూజింపబడేవాడు గనక వీరందరూ కూడా సేనల స్థానంలో ఉంటే సేనానియై దిక్పాలకులకు దిక్కై దిక్కులకు దిక్కై ఉన్నటువంటి వాడు. అందుకే నీకు ఎవడరా దిక్కు అని హిరణ్యకశిపుడు అడిగితే దిక్కులకు కూడా ఎవడు దిక్కు వాడైనకు దిక్కు అని చెప్పాడు. ఆయనే ఇక్కడ చెప్పబడుతున్న ఈ స్వామి. ఇది విశేషించి సూర్యమండలాంతర్వర్తి అయిన రుద్రతేజాన్ని మనకు చెప్పడం అసౌ అసౌ గుర్తుపెట్టుకోండి. అంత దగ్గరవాడు రుద్రుడు, ఇదొక్కడ చాలు. ఆ సూర్యుడు ఎంత దగ్గరవాడు అంత దగ్గర వాడు. అయ్యా సూర్యుడికి మనకు చాలా దూరం ఉంది, అందుకే ఆయన మన కోసం వస్తున్నాడు ఎన్ని రూపాలతో. సూర్యుడు మనకు అతి దగ్గరవాడది, అందుకే అంతరాదిత్యోపాసనలో వాడేటువంటి విశేషణలో అంతరాదిత్యోపాసనకు విద్య ఉందండి. అందులో వాడేటటువంటి మంత్రముల్లో ఈ మంత్రాలు ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన నమో హిరణ్య బాహవే మొదలైనవన్నీ కూడా. ఈ అంతరాదిత్య ఉపాసన గురించి మీకు తెలియాలంటే చాందోగ్యోపనిషత్తులో అంతరాదిత్య సంబంధమైన విషయం మనకి గోచరిస్తుంది. యయేషోంతరాదిత్యే హిరణ్మయ పురుషో దృశ్యతే హిరణ్యశ్మశ్రుః హిరణ్యకేశః ఆప్రణఖాత్ సర్వయేవ సువర్ణః అని మనకు కనిపిస్తున్నది. అక్కడ కూడా ఆత్మవిద్య ఆవిష్కరణకి సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి హిరణ్మయ పురుషుని ధ్యానించమన్నారు. అదే విధంగా మనలో పీతాభాస్వత్యనూపమా అని ఎవడైతే ఉన్నాడో ఆయనే హిరణ్య ఆప్రణఖాత్ సర్వయేవ సున్నహ అని చెప్పబడేవాడు. ఆయన లోపల ఉంటే ఆయన బాహువులతో విస్తరింపజేసి సేనలు అంటే ఇంద్రియములు అని అర్థము. ఇంద్రియాల్లో తన శక్తిని ప్రసరించి మన జీవితానికి ఒక దిక్కై ఒక డైరెక్షన్ అయి నడిపిస్తున్నటువంటి పాలకుడు. అందుకు ఇది అంతరాదిత్య స్వరూపమైనటువంటి వాడు. అందుకే హిరణ్యబాహవే, హిరణ్యం అంటే ఇక్కడ చైతన్యం అని అర్థం. ఆ చైతన్యమే అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి విశేష లక్షణం. ఆ హిరణ్యమైనటువంటి చైతన్యమే బాహువులుగా, బాహువులు అంటే విస్తరింపజేసేవాడికి బాహువులు అని అంటారు. మన లోపల ఉన్న ఆత్మ చైతన్యం ఏదైతే ఉందో అది తన చైతన్యాన్ని విస్తరింపజేసి ఇంద్రియాలంతా నింపింది. అప్పుడు ఇంద్రియాలన్నీ కదులుతున్నాయి. ఇంద్రియ రూప దేవతలు వీళ్ళు శానలయ్యారు. ఈ శానల్ని ఎవడు కదులుతున్నాడో వాడిని లోపలికి రా చూడు. వాడు నీ దేహానికి దిక్కునిచ్చినటువంటి మూలం. ఆయన కూడా ఉంటేనే నువ్వు మిగిలినవన్నీ పోల్చుకోగలుగుతున్నావు గనక ఆయన దిశాంచపతయే నమః. సర్వజీవుల హృదయ మండలంలో ఆ చిరాకాశంలో ప్రకాశించే మహాసూర్యుడు ఈ పరమశివుడు. అది అంతరాదిత్యోపాసనకి మనం గ్రహించవలసింది. ఆ స్వామి నమో వృక్షేభ్యో హరికేశభ్య పశూనాం పతయే నమః. నమో వృక్షేభ్యః, ఇక్కడ కూడా వృక్షాల రూపంతో ఉన్నటువంటి స్వామికి నమస్కారము అని అన్నారు. చెట్ల రూపంతో ఉన్న పరమేశ్వరుట. ఇదేమిటండి, చెట్లకి పుట్లకి కూడా నమస్కారం చేస్తారా? అందుకే మేము గొప్పవాళ్ళమయ్యాం. భారతదేశం గొప్పవాళ్ళ గొప్పది. చెట్టుకి పుట్టకి దండం పెట్టే జాతి గొప్పదండి. చెట్టులో పుట్టలో కూడా ఈశ్వరుడున్నాడని దర్శించగలిగే జాతి మనది. అందుకే చెప్తున్నాం, మన దేవుడు పరలోకమునందుండి గమనించడు, ప్రతి వస్తువు ఎందు ఆయన నుండి గమనిస్తూ ఉంటాడు. గనకనే చెట్టులో పుట్టలో రాతిలో రప్పలో అన్నిట్లో ఉన్నాడు గనక అన్నిటికీ నమస్కరిస్తాం మనం. రాతికి పసుపు రాసి దండం పెడతాం, ఇది అజ్ఞానమని వాడంటాడు, నీది అజ్ఞానమని మనం అనాలి. దాన్ని కూడా నమస్కరించి తల వంచగలిగే ఉత్తమ సంస్కారం మన జాతిది. అందుకు పరమేశ్వర విభూతి దేవుల్లో కనిపిస్తుందో ముందు వాటికి నమస్కారం చెయ్యగా 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 ఎక్కడ పెడితే అక్కడ నమస్కరిస్తావు. అందుకు పరమేశ్వరుణ్ణి అక్కడ వర్ణించినప్పుడు నమో హిరణ్య భాగవే సేనాన్యే దిశాంచపతయే నమః అని మళ్ళీ భూమి మీదకి రాగానే దేన్ని నమస్కరించారు?
నమో వృక్షేభ్యో, చెట్లకు నమస్కారం అనండి. తప్పేం లేదు, దీనికి ఏదో వెతికి తీద్దామని ప్రయత్నించండి. వృక్షముల రూపంలో ఉన్న రుద్రుడికి నమస్కారం. వృక్షాన్ని రుద్రుడిగా దర్శించడం చేతనవ్వాలి. ఒక్కొక్క చెట్టుని చూస్తే చని జడల విరబూసు కూర్చున్న రుద్రుడిలా కనిపించితే అంతకన్నా కావలసిందే ఉందండి. నమో వృక్షేభ్యో, పచ్చని జడలతో ఉన్నటువంటి పరమశివుణ్ణి వృక్షంలో చూస్తే ఎంతమంది ఉన్నారో వృక్షేభ్యః. బహువచనది, వృక్షముల రూపములతో ఉన్నటువంటి వాడు. హరికేశేభ్యః, మనకు అర్థం కావడానికి చెప్తున్నాడు. హరి అంటే అర్థం ఆకుపచ్చని వర్ణం, హరిత వర్ణం దాని నుంచి వచ్చింది. హరికేశేభ్యః అంటే ఆకుపచ్చని వర్ణము గల కేశములతో ఉన్న వృక్షములకు రూపములో ఉన్న రుద్రులకు నమస్కారము. ఎంత బాగా చెప్పాడు చూడండి. అందుకే చెట్లని దేవతల్లా కాపాడుకోవాలని చెప్పింది. ఈ మంత్రం అర్థమైతే వృక్షో రక్షతి రక్షత అని బోర్డు లెక్కలేదు మనకి. ప్రతి చెట్టుని పరమేశ్వరుడుగా చూడగలిగితే ఒక చెట్టుని పెంచి దానికి నీరు పోయడమే రుద్రాభిషేకం అని భావించగలం చాలు అది చేయగలిగితే. అందుకే మనం తోటలు పెంచుకుంటాం, ఇంట్లో తులసి కోట పెట్టుకుని అందులో పోసి పరమేశ్వరుడికి సమర్పించాం అంటాం. అలాంటి మన ఇళ్లలోంచి తులసి కోటలను కూడా తీసేయడానికి వస్తున్న దుర్మతాలను చూస్తూ ఉన్నాం. చిట్ట చివరికి మనకు ఆ రక్షణ కూడా లేకుండా చేద్దామని ఇక్కడ నమో వృక్షేభ్యః. వృక్షముల రూపములతో ఎన్ని రూపాలండి? బిల్వములు, మారేడు, దేవతావృక్షముల పేర్లు చెప్తున్నాం, అశ్వత్థము, రావి, ఇవన్నీ ఈశ్వర రూప వృక్షములు అని. తులసి, ఉసిరిక, కదంబం, ఇవన్నీ దేవతావృక్షములు. ఇది మిగిలిన వృక్షాలని దేవతలు కావా? సర్వము పరమేశ్వరుడే, అన్నీ పెడతాడు ఆయన. విషవృక్షాలు ఆయనే పెట్టాడు. అలాగని చెప్పి దేవతావృక్షం అనేది నోట్లో వేసుకుంటామా? అది దేవతావృక్షమే, మరెవరికో మనకు తెలియదు. లేదా ఏ ఔషధానికో, జిల్లేడు కూడా గొప్పదే కానీ ఎంతో గొప్పదని కళ్ళకు అద్దుకోలేం కదా, తులసిని అద్దుకున్నట్టు. అలాగే తులసి రసం తాగినట్టు జిల్లేడు పాలు తాగలేం కదా. ఎందుకు? అది అవసరమే, దాని మరో రోగానికి వాడుకుంటాం. కనుక ప్రతిదానికి ఒక దివ్యత్వం పెట్టాడు ఆయన. కానీ ఈశ్వర విభూతి అని ఒకటి ఉంటుందండి. నిప్పు అంతా ఉన్నా కొన్ని చోట్ల నివురు లేకుండా ప్రకాశిస్తూ ఉంటుంది. అదేవిధంగా విశ్వేశ్వరుడు అన్ని చోట్ల ఉన్నా తన పూర్ణ లక్షణం కొన్నిటి ద్వారా ప్రకటిస్తూ ఉంటాడట. అది విశేషం. అందుకే విభూతి యోగంలో ప్రత్యేకంగా ఆయన చెప్పడానికి అర్థం అది. వృక్షముల్లో దీన్ని నేను ఇలా వివరించారే, దాని ద్వారా ముందు తెలుసుకోగలవు. ముందు అలా తెలుసుకుని చెయ్యగా చెయ్యగా అంతటా ఆయన తర్వాత కనిపిస్తాడు. అందుకే ఇది విభూతి యోగమే. మీకు రుద్రం అంటే ఏమిటో కాదు, విశ్వరూప సందర్శనం విభూతి యోగం, ఈ రెండే, ఇంకేమిటో కాదు. భగవద్గీతలో విభూతి యోగం, విశ్వరూప సందర్శన యోగం ఏవి చెప్పబడ్డాయో అదే రుద్రం అంటే మరేమిటో కాదు. దీని యొక్క పూర్ణ పరమార్థం కూడా రుద్రం వై విశ్వరూపిణం, విశ్వరూపుడైన రుద్రుణ్ణి చూపించబోతోంది. అంటే శివాయ విష్ణు రూపాయ అనే దాన్ని చూపించబోతున్నది. విశ్వరూపుడైన రుద్రుణ్ణి చూపించబోతోంది. ఆ రుద్రుడు రుద్రం వై విశ్వరూపిణం అని ధ్యాన శ్లోకంలోనే మనకు చెప్పడంలో కారణం ఇది. ఆయన విభూతుల రూపంతో ఉన్నాడు. అయితే గీతలో చెప్పే విభూతి యోగం ఒక్కొక్క దానిలో ఉన్న ఒక్కొక్క గొప్పతనాన్ని చూపిస్తుంది, లేదా కొన్నింటిలో ఉన్న ఒక గొప్పతనాన్ని చూపిస్తుంది. రుద్రంలో విభూతి యోగం ఎలాంటిది అంటే ప్రతిదానిలో ఉన్న గొప్పతనాన్ని చూపిస్తుంది. అదే చిన్న తేడా. ప్రతిదీ గొప్పదే, దాన్ని నమస్కారం చేయి, ప్రతిదీ గొప్పదే. నీ యొక్క పరిమిత దృష్టితో ఇది ఘోరమని అది అఘోరమని, ఎందుకు నీకు ఘోరమని, కానీ ఆయనకి మాత్రం సర్వసముడు ఆయన. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం. ఆయన సముడే సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. అందుకే సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు ప్రతి దాంట్లో ఎలా ఉన్నాడో చూడు, అది విశేషం. అందుకే ఆ పరమేశ్వరుడు ప్రతి దానిలోంచి నిన్ను అనుగ్రహిస్తున్నాడు. నమో వృక్షేభ్యో హరికేశేభ్యో. అది లేకపోతే తినగలమా అండి, బ్రతకగలమా చెప్పండి? పచ్చని పొలాలు చూడగానే పరమేశ్వరాన్ని నమస్కరించమని చెప్తోంది వేదం. అలాగా హరికేశేభ్య, పచ్చని కేశములు కలిగినటువంటి వృక్షముల రూపములో ఉన్న స్వామికి నమస్కారము. ఇది మనం గమనించేది. సరే, హిరణ్యబాహవే సేనాన్యే అని చెప్పిన తర్వాత దాన్ని అంతరాదిత్య ఉపాసన అని చెప్పిన తర్వాత మరి ఇటువైపు కూడా రావాలి కదా, నేను దీన్ని కాదనట్లేదు కదా, అందుకు అటువైపు వద్దాం. ఏమిటయ్యా ఈ వృక్షము, ఏమిటయ్యా హరికేశములు అంటే ఈ వృక్షం గురించి కూడా వేదం వర్ణించింది. ఆయన వృక్ష ఇవ దివి తిష్టత్యేక అని వర్ణం ఉన్నది. అంటే వృక్షము వలె స్తబ్ధుడై ఉండువాడు అని. వృక్షాన్ని చూడండి అలా ఉంటుంది కదలకుండా నిశ్చలంగా, ఎవరికి ఏది కావాలో వాళ్ళు దూసుకుపోతుంటారట దాని నుంచి, అలా చూస్తూ ఉంటుందిట. రాయితో కొట్టుకుని పండు తీసుకుపోతాట, తీసుకుపోని ఒకడు చక్కగా చేత్తో కోసి తీసుకుపోతాట, తీసుకుపోని అలా ఉంటుందిట. మళ్ళీ వాడు తీసుకుపోగానే మళ్ళీ చిగుళ్ళిస్తూ ఉంటుందిట. ఇది వృక్షానికి ఉన్నటువంటి ఆ లక్షణం. అలా వృక్షానికి ఆ లక్షణం ఇచ్చిన వాడు ఈశ్వరుడు, ఆయన అనుగ్రహం ఉంది కనుక ప్రతి ఉపాధికి ఆ ఉపాధికి అనుగుణమైన ఐశ్వర్యం ఇచ్చిన వాడు ఈశ్వరుడు గుర్తుపెట్టుకోండి, మీకు తెలుస్తుంది. ఒక్కసారి ఆలోచించండి. ఉదాహరణకి ఈ శరీరం నాది అనుకున్నాం కనుక నా కన్ను భలే అందంగా ఉంది కదా, నా కంటికి ఇప్పటివరకు సైట్ రాలేదండి 70 ఏళ్ళైనా. అది వీడి క్రెడిట్ కనుక, కన్ను తెచ్చుకోవడమే వీడి క్రెడిట్ కాదు, దానికి సైట్ లేకపోవడం అంటే కంటికి సైట్ ఇచ్చిన వాడు వీడికి అంతకాలం చూపుండే యోగం ఉంది కనుక తన నుంచి చూపు అనే శక్తిని అక్కడ పెట్టాడు ఆ ఈశ్వరుడు గుర్తుపెట్టుకోండి. తనలో ఉన్న దర్శన శక్తిలో ఆ దర్శన శక్తిని ఆయన ఇక్కడ ఇచ్చాడు వీడి యొక్క పుణ్య విశేషం చేత. అలాగే పట్టుకునే లక్షణం చేతికి ఇచ్చాడు, స్పర్శ లక్షణం చర్మానికి ఇచ్చాడు, తన అనంత శక్తుల్లోంచి ఇచ్చాడు స్వామి. ఆ ఇచ్చిన ఉపాధి పెట్టుకుని నేను బాగున్నానా లేదా, నేను పొట్టిగా ఉన్నానా, నేను పొడుగ్గా ఉన్నానా, నేను అందంగా ఉన్నానా, ఇవి నేను 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 అనుకుని ఆయన ఇచ్చిన దేహం మీద కూడా మనకు రైట్ లేదండి, అది ఆయన ఇచ్చింది. అందుకు జీవుడు దేహం కాదు, దేహమంతా ఈశ్వరుడే. దేహం చూడండి ఏకంగా ఎటు వెళ్ళిందో, దేహం జడం కాదు, దేహం ఈశ్వరమయం. ఇది ఎప్పుడైతే తెలుసుకున్నావో ఇది ఎక్కడి నుంచి పుట్టింది, ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రహురవ్యయం. ఎంత బాగా చెప్పాడండి, ఇది పచ్చనిదే, దీనిలో కూడా పచ్చదనం ఆ చైతన్యం ఉంటేనే ఈ చెట్టు పనిచేస్తుంది. ఇది ఎక్కడి నుంచి పుట్టింది అంటే దీని మూలం కింద వెతకడం కాదు, వెనక్కి చూడాలి, ఆ పైనుంచి వచ్చింది అది. అంటే దీనికి మూలం, ఈ చెట్టు అంతటికి మూలం ఎవడు, పరమాత్మ అనే విత్తనం, అది నీ గుండె లోపలుంది. ఇది తెలియాలంటే వెనక్కి వెళ్ళు. అధ ఊర్ధ్వమూలం, ఊర్ధ్వం అంటే ఏదో కాదు, హృదయస్థానమే ఊర్ధ్వం మనలో. ఆకాశం నుంచి క్రిందికి వచ్చిన ప్రపంచం, ఈ దృష్టి కూడా చూడండి, రెండును మనం అనుభవిస్తున్నటువంటిది భూమి. ఇటు వద్దాం, మళ్ళీ శరీరం దగ్గర మళ్ళీ వద్దాం, ఇటు అటు తిప్పడమే పని ఇప్పుడు మనకి. ఇక్కడ ఈ ప్రపంచాన్నంతటి కూడా వృక్షంగా వర్ణించింది వేదం. ఎలాగో మీరే చూడండి, వేదం ఇచ్చిన కవిత్వం ఎవడో ఇవ్వలేడు. అసలు మామూలు కవిత్వాలే అర్థం కాని స్థితిలో ఉన్నాం మనం వేద కవిత్వం దాకా. ఎందుకు కానీ వేదం ఇచ్చిన కవిత్వం చూస్తే మనం చెట్టు యొక్క ఫలితం అంతా ఎక్కడ పొందుతాం, కొమ్మలు పచ్చని ఆకులు వాటి నుంచి వచ్చే పళ్ళు వాటిలోంచే పొందుతున్నాం. అంతేగాని కాండం దగ్గరికి దొలిచి వేళ్ళు ఒలిచి అలా పొందట్లేదు కదా. అయితే ఆ చెట్లు వేరే పక్కన పెడదాం, మళ్ళీ ఎటో వెళ్ళిపోవద్దు, ఇక్కడ ఆలోచించండి. అయితే మనకి కావడానికి చెట్ల యొక్క ఫలం ఏరుకోవడానికి ఎక్కడికి వెళ్తాం, పైకి వెళ్ళి ఏరుతాం. కానీ పరమేశ్వరుడు అనేటువంటి విత్తనం నుంచి వచ్చిన చెట్టు యొక్క ఫలాలు మనం పైకి వెళ్ళి ఏరట్టే, కింద నుండి ఏరుకుంటున్నాం. అంటే అర్థం ఈ భూమి నుంచే ఈశ్వరుడు ఇచ్చిన ఫలితాలన్నీ పొందుతున్నామా లేదా చెప్పండి. ఆయన ఇచ్చిన ప్రతి ఫలితం ఇక్కడి నుంచే పొందుతున్నాం. వర్షం కానివ్వండి, వెలుగు కానివ్వండి, పంటలు కానివ్వండి, రత్నాలు కానివ్వండి, ధనాలు కానివ్వండి, బంగారాలు కానివ్వండి, ఆఖరికి మనం అనుభవించే సుఖాలన్నీ ఎక్కడ పొందుతున్నా, క్రింద పొందుతున్నాం. ఈ క్రింద పొందుతున్న దానికి అంతా ఎక్కడి నుంచి వస్తుంది? పై నుండి వస్తుంది అని మనకు తెలుసు. అందుకే ఊర్ధ్వమూలం అధశాఖం, ఇది విశేషం. ఇది ఇవాళ ఇలా కనిపిస్తుంది కానీ రేపు ఇలాగే ఉంటుందని చెప్పగలవా? అశ్వత్థ షాట్, రేపు రేపు ఇలాగే ఉంటుందని చెప్పలేవయ్యా. అందుకే అశ్వత్థ, రేపటి గురించి ఆలోచించకు, ఇప్పుడు కనిపించే స్వరూపించు. అది మారుతూ మారుతూ ఉంటుంది, ఇవాళ ఉంటే రేపు ఉండదు. అందుకే అశ్వత్థ, అది విశేషం. జగద్రూప వృక్షమే అశ్వత్థ వృక్షము అని చెప్తున్నాడు. ఇది ఇది పెద్ద రావి చెట్టు అంటే రావి చెట్టు బొమ్మ వేసుకుని చూడడం కాదు. ఇక్కడ అశ్వత్థము అంటే ఇవాళ ఉన్నట్టు రేపు ఉండని నిత్య పరిణామ పేశలమైన జగద్రూప వృక్షము. దీని మూలం అక్కడుంది. దీని వేదాంతం దాకా వెళ్ళక్కర్లే. ఆ సూర్యభగవానుడి పైన ఉన్న వాడి దగ్గర నుంచి ఈ భూమి మొదలైనవన్నీ నడుస్తున్నాయంటే క్రింద ఉన్న మనకి దృశ్యం ఎలా కనిపించింది? అక్కడ కనిపించింది కదా, అలా దర్శించడం. ఇక్కడి నుంచి చూసినప్పుడు అక్కడ కనబడే దృశ్యం. అలాగే ఈ దేహము కూడా అశ్వత్థము. ఇవాళ ఉంది కానీ రేపు దీని పరిస్థితి ఏంటో నువ్వు చెప్పలేవు. అందుకే ఈ దేహ రూప వృక్షం, ఇది అశ్వత్థం. ఇదే బ్రతుకు అంటే. అందుకే సంసారమే వృక్షం. సంసారం అంటే బ్రతుకు. సంసారానికి రెండు అర్థాలు. సంసారం అంటే జగత్తు, సంసారం అంటే బ్రతుకు. ఇది నైఘంటిక అర్థం, నిఘంటువులు చెప్పిన అర్థం. లోకంలో వాడే అర్థాలు వేరు. సంసారం అంటే కాపురం. ఇంకా నీకు సంసారం లేదా అంటాడు. లేదండి అంటాడు వాడు. ఇది కాదు, సంసారం ఎప్పుడూ ఉండేదే అది అన్నారు. ఒకడెవరో అడిగట్ట, అయ్యా నీకు పెళ్లి పెటాకులు అయ్యాయా, ఇంకా వంట అది నువ్వేనా అన్నట్ట. పెళ్లి పెటాకులు అయ్యాయండి, వంట అది కూడా నేనే అన్నట్ట. ఇది పక్కన పెడదాం. అంటే అది పెళ్ళి అయిన తర్వాత మారిపోయేది, పెళ్లికి ముందు ఉండేది కాదు, ఎప్పుడు ఉండేదే అని. ఈ జీవితం వ్యవహారమే అంత. అందుకే సంసారం అంటే ఏదో కాపురాలు చేసుకుంటే పెళ్లి చేసుకుంటే బోల్డ్ కష్టాలండి అన్నట్ట. అసలు బ్రతుకే కష్టం. అది కష్టం అనుకుంటే ఇక్కడ ఇంటికడ మరొకటి కష్టం. అందుకు ఇష్టానుసారం బ్రతకడం ముందే అది బరి లేకుండా గిరి లేకుండా తిరిగే పరిహిమాని జీవితం అది. అందుకు ఈ సంసారమే ఒక కష్టమయం. కానీ అందులో ఈశ్వరుని నువ్వు దర్శించగలిగితే అంత ఇష్టమయం మరొకటి ఉండదు. అందుకే ఈ సర్వ జగత్తు, ఈ సంసారం, నీ బ్రతుకు, నీ శరీరమే ఒక అశ్వత్థ వృక్షం. అది రేపు ఉంటుందో ఇవాళ ఉంటుందో తెలియదు. ఉన్నప్పుడే దాన్ని వాడుకో చక్కగా. దీనికి శాఖ ఏ, దీనికి మూలమేదో అటు చూడు. ఊర్ధ్వమూలం, క్రింది చూసి తెరక్కయ్యా. పరమేశ్వరుడు ఊర్ధ్వ దృష్టిని ఇచ్చాడు. ఇంక జంతు ఇంకే జంతువుకి ఇవ్వలేదు. అది మిగిలిన జంతువులన్నీ అడ్డంగా చూసేవి, కిందికి చూసేవి, తిరిగే జంతువులు. మనిషి ఊర్ధ్వం చూడగలడు. ఏది మూలమో చూసే అవకాశం ఇచ్చాడు పరమేశ్వరుడు. అందుకే దీని అంతటికీ ఏది మూలం? వృక్షానికి మూలం వెతుకు, అదే చెప్తున్నాడు. చెట్టు చూసి పైన ఆకులు పళ్ళు ఏరుకు తినడం కాదయ్యా, దీనికి మూలం ఉందే దాన్ని విస్మరించకు. విస్మరిస్తే దాన్ని నువ్వు తడుపుకోలేవు. దాన్ని తడుపుకుంటేనే ఈ చెట్టు బ్రతుకుతుంది. కనుక ఈ చెట్టును బ్రతికించే అసలు మూలాన్ని తెలుసుకో. అసలు మూలం వెతకాలి. ఆ వెతకడమే ఇంద్రియములు పనిచేస్తున్నాయి. నిజమే, బాగుంది. ఇందులోంచే నేను అన్ని అనుభవిస్తున్నాను, అవునా కాదా అండి? ఎంత గొప్ప దృశ్యం ఎదురుగా ఉన్నా నా దగ్గర చూడగలిగే కన్నులేనప్పుడు ఏం ప్రయోజనం? అందుకే ఇంద్రియములనే ఈ చెట్టున్నదే. దీని నుంచే మనం ఆనందిస్తున్నాం. ఈ చెట్టుకి ఏది మూలం? ఈ ఫలాలు అనిపిస్తున్న దానికి ఏది మూలం? నా ఇంద్రియాల్లో ప్రసరించే చైతన్యం మూలం. అయితే ఇంద్రియాలకు చైతన్యం సహజ లక్షణమా? సహజ లక్షణం అయితే నేను పడుకున్నప్పుడు ఏమయ్యాయి ఇంద్రియాలు? ఆ దేహం పోయిన నుంచి ప్రాణం పోతే ఏమయ్యింది ఆ ఇంద్రియాలు? అంటే ఇంద్రియాలకు చైతన్యం సహజ లక్షణం కాదు, ఇంద్రియాల్లో చైతన్యం ప్రసరిస్తోంది అని అప్పుడే ఒక స్టెప్ దాటం, ఇంద్రియాలు దాటం. ఇంద్రియాలు వెనకాలే ఉంది. ఇంద్రియాలని ప్రేరేపించే బుద్ధి శక్తులన్నీ ఉన్నాయి. సరే, బుద్ధి పనిచేస్తుంది ఎంతవరకు? కొందరికి ఇంద్రియాలు ఏవి పనిచేయకపోయినా ఒళ్ళు కదలదు కానీ ఆలోచనలు ఉన్నాయండి అంటాడు వాడు. సరే, ఆలోచనలు ఉన్నాయి, సంతోషం. ఈ ఆలోచనలు ఎందువల్ల ఉన్నాయి? ప్రాణం ఒకటి ఉంది కనుక. ఈ ప్రాణం ఎందువల్ల ఉంది? చైతన్యం ఒకటి ఉంది కనుక. అది నశించనిది, అది మూలం. అది ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం, దాని వైపు వెళ్ళవయ్యా పట్టుకో అని. అయితే ఈ మూలం శక్తే వృక్షమంతా వర్తించింది. ముందు నువ్వు చూడాల్సింది ఏమిటి? వృక్షమును ముందు చూస్తావు, తర్వాత మూలాన్ని చూస్తావు. అందుకే ఇంద్రియాలను నిరసించవద్దు. ఇంద్రియాల్లో ప్రసరించేది ఈశ్వర చైతన్యమే అని తెలుసుకుని ఆహా ఆనందించు. ఎంత బాగా ప్రసరిస్తున్నావయ్యా, నా కంటి నుంచి చూపుగా ఉన్నావా? నా కంఠంలో ఇన్ని పలుకులు పలికే శబ్దశక్తిగా ఉన్నావా? నా చెవికి వినగలిగే శక్తినిచ్చేవా అని ఆలోచిస్తే ప్రపంచం చూడక్కర్లే, బ్రతుకు చూసి పరవశించిపోవచ్చు. నాలో ఇన్ని రకాలుగా స్వామి చైతన్యాన్ని నింపుతున్నాడే, ఇలా చిందులు వేసాడండి ధ్రువుడు. గొంతు నుంచి పలుకు రాలేదు, విష్ణువు ఎదురుగా కనబడ్డాడు. స్తోత్రం చేయాలనిపిస్తోంది, స్తోత్రం రావట్లేదు. ఏడిచాడు, కింద పడ్డాడు, దొర్లేడు. వెంటనే నారాయణుడు అవస్థ చూశాడు, శంఖం తగిలించేట బుగ్గకి. వెంటనే స్తోత్రం వచ్చింది, ఓ స్వామి, నా లోపల నిద్రించే పలుకుని నా నుంచి పలికిస్తున్న స్వామి, ఒక్క అక్కడే కాదు నా చేతులు కాళ్ళు ఇన్నింటి నుంచి చైతన్యాన్ని నింపుతున్న స్వామి నీకు నమస్కారం అన్నాడు. ఎప్పుడు తెలిసింది అతనికి ఆ శంఖం తగిలిస్తే పలుకు పలికే పటిమ నాది కాదు ఆయింది అన్న విషయం అప్పుడు తెలిసింది. ఇలా లోపల నుంచి నా చేత పలికించే నా చేత కదిలించే వాడు వాడు అదే అధివక్త అని మనం చెప్పుకున్నాం స్వామిని. ఇలా లోపలున్నావే స్వామి, కనుక ఈ వృక్షానికి చైతన్యం ఇచ్చే ఓ మూలస్వరూప అని తెలుసుకున్నాడు. అందుకే ఇలాగ ఒక వృక్షంలో చైతన్య రూపంలో ఎలాగైతే మూల చైతన్యం నిండి ఉందో అదే విధంగా ప్రకృతిలో ప్రతి వాడిని కూడా నిండిపోయి వాడి బ్రతుకు వృక్షాన్ని నడిపిస్తూ దాన్ని పచ్చగా ఉంచేవాడు ఆయనే. అందుకే నమో వృక్షేభ్యో హరికేశేభ్యో పశువునాం పతయే నమః. ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేద విత్. ఎంత గొప్ప విషయం చెప్పాడో చూడండి. ఇక్కడ విశ్వాన్ని వృక్షంతో పోల్చితే, ఇప్పుడు శరీరం గురించి అర్థమైపోయింది ఇంకా చెప్పక్కర్లేదు అనుకుంటారు, సాధనతో తెలుసుకోవాల్సిందే. ఇప్పుడు జగద్రూప వృక్షం గురించి మళ్ళీ ఆలోచిస్తే, ఈ జగత్తు అంతా కూడా ఒక మహావృక్షమైతే దీనికి ఏది పర్ణములు ఏది మూలమో చెప్తున్నాడు. మూలమేది చెప్పేశాడు, ఊర్ధ్వమునందున్న పరమాత్మే దీనికి మూలం. పరంధామము నుంచి వచ్చే ఆ మహాచైతన్యమే నీకు క్రిందికి కనిపిస్తున్న ఈ మొత్తపు జగత్తుకి మూలం. అందుకే ఇది అధహ అని కనబడుతున్నా, అక్షహ అంటే పైన అంతరిక్షం అనే మాట కూడా అక్కడి నుంచి వచ్చింది. ఇది అధహాని కనబడుతున్నా ఇది అక్షజ, అక్షము నుంచి వచ్చింది, అయ్యా ఊర్ధము నుంచి వచ్చింది. అందుకే అధోక్షజ అనే విషయం మనకు చక్కగా చెప్పబడుతున్నది. ఆ అంతరిక్షం అనంతమైన ఆకాశానికి ఆవరు కూడా ఎవడున్నాడో వాడు మూలం, ఆ ఊర్ధమునందున్నవాడు, వాడు పంపిస్తున్నాడు. ఇది తెలుసుకుని చెట్టు యొక్క సమగ్ర జ్ఞానం మూలం నుంచి కొమ్మల వరకు ఉండాలి. అది లేనప్పుడు మూలాన్ని మర్చిపోతే దీన్ని మనమే ఎండబెట్టుకుంటాం, గుర్తుపెట్టుకోండి. అందుకే ఈ జగత్తు పచ్చగా ఉండాలంటే మూలాన్ని తడపాలి. మూలాన్ని తడపాలి అంటే జగన్ మూలమైన పరమేశ్వరుని నిత్యం ఆరాధించి ధ్యానించి ఎవడుంటాడో అలాంటి వాడు వాడు బ్రతుకు వృక్షాన్ని కాపాడగలడు, ప్రపంచ వృక్షాన్ని కాపాడగలడు. అందుకే ఈశ్వరారాధనతోనే మనం ప్రపంచాన్ని కాపాడుకోగలం అనడంలో అంతరార్థం. అందుకే రోజుకోసారి చెట్టుకు నీళ్లు పోస్తాం, అందుకని రోజు పోస్తాం 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 అంటే ఎలాగవుతుంది, రోజుకోసారి చెట్టుకు నీళ్లు పోసాం ఎలాగో అదేవిధంగా పరమేశ్వరుణ్ణి రోజు ఆరాధన చేసి జీవితంలోకి వెళ్ళమండంలో అంతరార్థం ఇది. వృక్షమూలమైన పరమేశ్వరుణ్ణి ఆరాధించవయ్యా అని బ్రతుకు బాగుపడుతుంది. ఆయనే ప్రతి దానిలో వ్యాపించున్నాడు. ఎలాగూ పశూనాం పతయే నమః అని ఈ జగద్రూపమైన వృక్షానికి హరికేశములు కూడా ఆయనే. హరికేశేభ్య పచ్చని ఆకుల రూపంతో ఉన్న జడలతో ఉన్న వృక్షములంటే అర్థం ఏమిటి? ఇప్పుడు ఈ పచ్చని ఆకులు ఏమిటో చూడాలి. వృక్షం చెట్టు అన్నాం, ఆకులేమిటి? ఆయనే చెప్పాడు, ఊర్ధ్వమూల మధశాఖం అశ్వత్థ ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్యం వేదవిత్ సవేదవిత్. వేదం అంటే ఏంటో చెప్తున్నారు ఇక్కడ. ఈ వృక్షమునకు ఆకులు ఛందస్సులు. మనకు లోకంలో ఛాందసులండి అని మాట అంటాం, అలా అనిపించుకోవడం కన్నా గొప్ప విషయం లేదండి. ఛాందసుడు ఛాదస్తం గొప్ప విషయం. ఛందస్సు అంటే వేదమంత్రం, వేదం ఎలా చెప్పిందో అలా నడుచుకునేవాడిని ఛాందసుడు అని అంటారు. కొందరు పాపం లౌక్యం కోసం మారిపోతూ ఉంటారు, వాళ్ళు ధర్మ ప్రకారం నడిచేవాడిని ఛాందసులు అని అంటారు. ధర్మం యందు విశ్వాసం ఉన్నవాడు ఎప్పుడు ఛాందసుడుగానే బ్రతకాలి. అందుకు ఛందస్సు అంటే వేదములు. ఈ వేద మంత్రములే పర్ణములుట ఈ చెట్టుకి. ఎప్పుడైనా ఒక చెట్టుకి ఆకులన్నీ తీసిస్తే, ఆకులు లేకపోతే మోడు చెట్టు పనికిరాని చెట్టు అంటామా లేదు కదా. చెట్టు ఎప్పుడు ఎలా ఉండాలండి? పచ్చగా ఉండాలి, అందంగా ఉండాలి. ఎంత పచ్చని చెట్టు చూడండి అన్నారు. మనకి వర్ణశాస్త్రంలో రంగుల కలర్ థెరపీ అంటారు, దానిలో పచ్చదనం చూస్తే బుద్ధి బాగా పనిచేస్తుందని శాస్త్రం మనకి. పచ్చదనం అనుకున్న శక్తి అది. అందుకే చుట్టూ పచ్చని వాతావరణంలో మహర్షులు తపస్సులు చేసుకుని ఇలాంటి వేదాది మహాజ్ఞానాలు మనకు అందివ్వగలిగారు. అది విశేషం. చుట్టూ పచ్చదనం అంతా కొట్టేసుకుని ఏసీ రూమ్లో కూర్చున్న ఆలోచనలు పనిచేయవు, పచ్చదనం ముందే ఆలోచనలు పనిచేస్తాయి. అందుకు ఈ పచ్చదనం అనేది గొప్ప శక్తికి మంతమైనటువంటిది. అందుకు లోకం పచ్చగా ఉండాలి అంటే వేదం పచ్చగా ఉండాలి. ఛందాంసి యస్య పర్ణాని అంటే వేద మంత్రములే ఈ విశ్వరూప వృక్షమునకు ఆకులు అని చెప్పాడు. ఆకులున్నంత వరకే వృక్షానికి అందం, వేద ధర్మం ఉన్నంత కాలమే ప్రపంచానికి క్షేమం. అది విషయం. కృష్ణ పరమాత్మ యొక్క హృదయం అది. ఛందాంసి యస్య పర్ణాని. ఎవరు అన్నారు అయ్యా గీత ఎప్పుడు చెప్పలేదా అని. నేను ఎప్పుడు చెప్తున్నది గీత, గీత తప్ప మరొకటి కాదు. గీత చెప్పకుండా ఊరుకున్నానా? గీతే వేదాల్లో చెప్పబడింది, హెడ్డింగ్ పెట్టుకోలేదు. కానీ విషయం ఒక్కటేనండి, మనం పుస్తకాలు హెడ్డింగ్లను పరిమితులు పెట్టడం వల్ల ఏవేవో సబ్జెక్ట్స్ చెప్పామనుకుంటున్నాం. ఎప్పుడు నేను చెప్తున్నది ఒకటే సబ్జెక్ట్. కొందరు అంటారు అయ్యా మీరు విష్ణు గురించి చెప్తే విష్ణువే గొప్ప దేవుడు అంటారు, శివుడు గురించి చెప్తే శివుడే గొప్ప దేవుడు అంటారు. ఎవరయ్యా గొప్ప దేవుడు అంటే మీకు రెండూ అర్థం కాలేదని మనవి అని చెప్పుకుంటారు. ఒక్కడే దైవం, అది చెప్పడానికి ఆ పేరుతో ఈ పేరుతో ఈ పేరుతో ఆ పేరుతో ఆ శీర్షికతో ఈ శీర్షికతో చెప్పడం ఏంటంటే విశ్వవ్యాపకమైన పరమాత్మను తెలుసుకో, ఈశావాస్యమిదం సర్వం, అది గొడవ మరేమి లేదు, ఏది చెప్పుకున్నా అదే. అందుకే గీతకి ఇప్పుడు భాష్యం చెప్పేశాం కదా, నమో వృక్షేభ్యో హరికేశేభ్య అంటే అదే శ్లోకం, ఊర్ధ్వమూల మధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని ఎస్తం వేద సవేదవిత్ అని వేదం చెప్పిన మాటనే అవ్యక్తమూల ప్రభవస్తస్యైవానుగ్రహోత్థిత బుద్ధిస్కంధమయశ్చైవ ఇంద్రియాంతర కోటరః అని వర్ణించింది మనకు ఉపనిషన్ మంత్రములు. ఇక్కడ శరీర వృక్షానికి నేను చెప్పినట్టే దీనికి మూలం ఏమిటంటే అవ్యక్తమూల ప్రభవాహ. ఆ మూలం అవ్యక్తం, వ్యక్తము కాలేదు అని అన్నాడు. అంటే చెట్టు వ్యక్తమైంది కానీ విత్తనం కనబడలే, వేరు కనబడలే, అందుకు మూలం అవ్యక్తమే. దాని నుంచి వచ్చినవి అన్నీ ఎందువల్ల వచ్చాయి, సర్వై అనుగ్రహోత్థిత, ఆ మూలము యొక్క అనుగ్రహం వల్ల వచ్చింది వృక్షం, ఆ మూలమైన భగవద్ అనుగ్రహం వల్లనే వచ్చింది, లేదా మూలమైన ఆత్మ యొక్క అనుగ్రహం వల్లనే దేహం నడుస్తున్నది. అనుగ్రహం అంటే దయ అని మాత్రమే అనుకోవద్దు, అనుసరించి గ్రహించున్నది అని కూడా అర్థం. మన కర్మానుగుణంగా మనల్ని ఎవరు దయ చూపిస్తున్నారో ఆ దయకి అనుగ్రహం, అనుసరించి గ్రహించినది అని. ఈ అంతేకాకుండా అనుగ్రహము అంటే విడిచిపెట్టకుండా గ్రహించేవాడు, ఎక్కడా బ్రేక్ ఉండదు, అది అను అంటే ఒక్కసారి విశ్వేశ్వరుని పట్టుకుంటే అది అనుగ్రహమే. అది అవ్యక్తమూల ప్రభవాహ తస్సైవ అనుగ్రహ ఉత్థిత, ఆ అనుగ్రహం నుంచి ఉత్థిత పైకి లేచినటువంటిది ఇది. దీనికి స్కంధము ఏది అంటే శరీర రూప వృక్షానికి చెప్తున్నాడు బుద్ధి స్కంధమయ, బుద్ధి అనేటువంటి కాండం నుంచి ఇంద్రియాలనే త్వరల్లో ఈ చైతన్యం అంతా వ్యాపించి వచ్చింది అని ఇంద్రియాంతర కోటర అని చక్కగా శరీరాన్ని వృక్షంగా చూపించారు. ఈ వృక్షపు బ్రతుకంతా కూడా విశ్వేశ్వరుడి మీదే ఆధారపడింది, దీన్ని పచ్చగా ఉంచేవాడు ఆయనే, దీన్ని నిడిపేవాడు ఆయనే. అందుకు ఈ బ్రతుకు చెట్టుని పచ్చగా ఉంచవయ్యా అని కోరుకోవాలి, ప్రపంచపు చెట్టుని పచ్చగా ఉంచవయ్యా అని కోరుకోవాలి. ఎందుకంటే నువ్వు విశ్వ ఈశ్వరుడివి గనక, విశ్వ మూలానివి గనక. అయితే మూలం వేరు చెట్టు వేరు ఎప్పుడు ఉండదు, మూలానికి చెట్టుకి ఎడతగని బంధం ఎప్పుడు ఉంటుంది, ఆ బంధం తెగితే చెట్టే లేదు. అందుకు విశ్వేశ్వరుడే విశ్వరూపుడు కూడా, అందుకు విశ్వేశ్వరుడు వేరు విశ్వరూపుడు వేరు కాదు. విశ్వరూపుడు విష్ణువును ఒప్పుకుంటే, విశ్వేశ్వరుడు శివుడని ఒప్పుకుంటే రెండు ఒకటి నొప్పుకుని నమస్కారం చేసుకుంటాం. ఇదే సమన్వయం, కొత్తగా తెచ్చుకోవలసింది కాదు, వివేకాన్ని ఉపయోగిస్తే సమన్వయం, దాన్ని కూడా నిద్రపుచ్చితే భేదం. ఎందుకంటే మనకు అన్ని జ్ఞానాలు పెరిగిపోతున్నాయి ఇంగిత జ్ఞానం తప్ప అని అంటారు. అందుకు ఆ ఇంగిత జ్ఞానం ఉపయోగిస్తే అన్ని బాగుంటాయి మనకి. ఆ స్వామి పశుపతయే నమః అని పశుపతి అనే గొప్ప నామం చెప్తున్నారు, చాలా గొప్ప నామం ఇది. శంకరులు కూడా చాలా ఇష్టంగా చెప్పారు, ఈ పశుపతిని పట్టుకుంటే ఈ అల్లోపతి హోమియోపతి అన్నిటికన్నా గొప్ప వైద్యుడు.
ప్రథమోనువాకంలో పరమేశ్వరుని ప్రసన్నం చేసుకోవడం, ప్రార్థించడం అనేది ప్రధానమైనటువంటి విషయం. అందులో స్వామి ఘోరాఘోరములుగా కనబడుతున్నప్పటికీ కూడా శంతమయా తనువా, అత్యంత శాంతమైన శుభస్వరూపంతో అన్ని చోట్ల ప్రకాశించుగాక, ప్రకాశింపజేయుగాక అని ప్రార్థించి గొప్ప కోరిక కోరుకుంటాడు. అందులో శివోనస్సుమనాభవ నిశీర్య శల్యానాం ముఖ శివోనస్సుమనాభవ. ఈ శివోనస్సుమనాభవ అనే మాట చాలా గొప్ప మాట, ఇది తరచూ తలంచుకుంటూ తన్మయం చెందగడగడానికి అవకాశం ఇచ్చే మాట. పరమేశ్వరుడు మన పట్ల ఎలాగుండాలి అంటే శివ సుమన, ఎవరికి నహ అంటే మాకు, నహ శివ సుమనా భవ, ఓ పరమేశ్వర నువ్వు మాకు ఎల్లవేళలా శివుడవై సుమనస్కుడవై ఉండవయ్యా అని అడిగారు. శివుడవై అంటే శుభంకరుడవై, మంగళకారకుడవై, త్రిగుణాతీత స్థితిని ఇవ్వగలిగే అనుగ్రహ స్వరూపుడవై, ఇన్ని అర్థములు ఉన్నాయి దానికి. శాంతకారకుడవై ఎల్లవేళలా మాకు నువ్వు సుమనస్కుడుగా ఉండు అన్నారు. సుమనస్సు అంటే ఫేవర్ గా ఉండడం అని అర్థం. మన పట్ల ఎల్లవేళలా సుముఖంగా ఉంటూ ఎవరైతే ఉంటారో వాళ్ళని సుమనస్కులు అంటారు, స్నేహితులు దేవతలు వీరందరిని కూడా సుమనస్కులు అని. పరమేశ్వరుడు మన పట్ల సుమనస్కుడైతే చాలు, ఆయనతో సోమనస్యం ఉంటే చాలు. మనం ప్రపంచంతో సోమనస్యం కోసం నానాయాతనలు పడుతుంటాం, కానీ పరమేశ్వరుడు మన పట్ల సుమనస్కుడైతే అన్నీ సుమనస్కులు అయిపోతాయి. ఎందుకంటే విశ్వమూలం ఆయన, ఆయన మన వైపు ఉంటే విశ్వమే మన వైపు ఉంటుంది, అది కీలకం అన్నమాట. అందుకు శివోనస్సుమనాభవ అని కోరుకుని సాధనలో నిన్ను చేరే సాధనలో నీకు నాకు ఉన్న అనుబంధంలో ఏ ప్రతికూల శక్తులున్నాయో అవే శత్రువులు. వాటి ఎడల నీ ఆయుధాలని ప్రయోగించి వాటిని దూరం చేయవయ్యా అని ప్రార్థించారు. ద్వితీయోనువాకంలో నమో హిరణ్య భాగవే సేనాన్యే దిశాంచ పతయే నమః అని ఆదిత్య స్వరూపుడై సర్వాభీష్ట ప్రదాయకుడై ఉన్నటువంటి రుద్రుడు దిక్కులకు దిక్కు అని చెప్పుకుని దిక్పాలకులకు కూడా నాయకుడైన పరమేశ్వరుడు అని అటు తర్వాత నమో వృక్షేభ్యో హరికేశేభ్య పశూనాం పతయే నమః. ఈ మంత్రంలో వృక్షముల రూపంతో ఉన్నటువంటి వాడు, అది కూడా హరికేశేభ్య, ఆకుపచ్చని పత్రములే కేశములుగా ఉన్నటువంటి వృక్షాదుల రూపములతో ఉన్నవాడని, దీనికి లౌకికంగా వృక్షములు దేవతాస్వరూపములని భావించడం, రుద్ర తేజం విశ్వమంతా వ్యాపించి ఉంది గనక వృక్షాదున్న ఆ విధంగా దర్శించడం ఒకటి చెప్పుకున్నాం. అలాగే మన జీవితం అనేటువంటి వృక్షము సంసార రూప వృక్షము.